गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ ధ్యానం అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవటం లేదు. అసలు ధ్యానం అంటే ఏంటో అర్థం అవుతే తప్ప దాని వెనకాసలు ఉన్నటువంటి కొన్ని ఆధారమైనటువంటి విషయాలు మీకు అర్థం అవుతే తప్ప ధ్యాన పరిస్థితి అనేది ముందు అర్థం కాదు. దాని తర్వాత పరమపూజ్య గురుదేవులు ఈ రాబోయే 100 సంవత్సరాలలో సెంటనరీ మనం వినబోతున్నాం. దాని తర్వాత ఇంకొక 100 సంవత్సరాల వరకు తెలిపేటటువంటి ధ్యాన విధానము పరమపూజ్య గురుదేవులు చెప్తున్నారు. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరికీ నేను చెప్తున్నది స్పష్టంగా అర్థం అవుతున్న వాళ్ళు క్యాపిటల్ ఆర్ కొట్టేయండి. అందరూ క్యాపిటల్ ఆర్ కొడితే నాకు అర్థమైపోతుంది, మీకు అర్థమవుతుందని ఇంకా క్లాసెస్ స్టార్ట్ చేసేస్తాను. వింటున్నటువంటి వాళ్ళు క్యాపిటల్ ఆర్ కొట్టేయండి. అంటే ఆ క్యాపిటల్ ఆర్ కొట్టిన వాళ్ళందరికీ వినిపిస్తోందమ్మా నేను చెప్తుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నాను అన్నది అర్థం చేసుకోవాలి మీరు. దానివల్ల చాలా ముఖ్యంగా 21వ శతాబ్దంలో పరమపూజ్య గురుదేవులు చెప్పింది పేజీ 25ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పేజీలో టెలిస్కోప్ బోల్డ్స్ యుగ సంధి యొక్క ఈ చారిత్రాత్మక కాలంలో ఒకవైపు సృజన సంభావనలు దృశ్యమాన ప్రయత్నాలు ప్రభుత్వము ఆర్థిక వైజ్ఞానిక క్షేత్రాలలో జరుగుతూ ఉంటే ఇది జరుగుతోందమ్మా. భౌతికంగా ప్రభుత్వంగా ఆర్థికంగా వైజ్ఞానికంగా అన్ని క్షేత్రాలలో కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి, సృజన సంభావనలు జరుగుతున్నాయి. ఇంకొక వైపు ఆధ్యాత్మిక శక్తులు కూడా తపస్ప్రేరణకు ఎంత తీవ్రమైన గతి నిస్తున్నాము అంటే మళ్ళీ భగీరథుడు, దధీచి, హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు మొదలగు వారు గొప్ప గొప్ప విప్లవాత్మక ప్రయత్నాలన్నీ పునరావృతం అవుతాయి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా మీరు, ఎందుకంటే జరిగిపోయాక దాని గురించి మీరు చాలా చెప్పుకోగలరు. ఇందాకే మా ఫ్రెండ్, మా బ్రదర్ ఒక ఆయన చెప్తున్నాడు, సిద్ధిసాయి ఉన్నప్పుడు ఎవరు చూడలేదు, ఇవాళ ఒక టెంపుల్లో 50 లక్షల రూపాయలు పెట్టి ఆయన మీద రకరకాలుగా చెప్తున్నారు. ఈ మధ్యకాలంలోనే జరిగింది ఇది. ప్లస్ ఇప్పుడు మీకు సిద్ధిసాయి టెంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు చాలా డౌట్, దేవతల టెంపుల్ అన్నీ ఒకవైపు, సిద్ధిసాయి టెంపుల్ ఒకవైపు ఉందని. ఎందుకు చెప్తున్నాను అంటే పేజీ 20లోనే మళ్ళీ చెప్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఆధ్యాత్మిక శక్తులు కూడా తపప్రేరణలకు ఎంత తీవ్రమైన గతి నిస్తున్నాయి అంటే మళ్ళీ భగీరథుడు, దధీచి, హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు మొదలగు వారు గొప్ప గొప్ప విప్లవాత్మక ప్రయత్నాలన్నీ పునరావృతం అవుతాయి. ఈ టైం ఇప్పుడే జరుగుతుంది. మనకి ఎప్పుడో వీలవుతే చేసుకుంటాను అంటే జరగవమ్మా. అందుకే చాలా స్పష్టంగా 1990 నుంచి 2010 దాని తర్వాత ఇంకో 90 ఇయర్స్ అంటే ఈ సెంచురీ అంతా కూడా మీరు ఎంత పని చేయాలి అంటే ఈ కలియుగం ఇంకా ఉండదు. ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది అంటే ఇంతవరకు కూడా కలియుగం గురించి చెప్తే 432,000 సంవత్సరాల తర్వాత ఎప్పుడో అవుతుంది, ఇప్పటికి 5,000గా అయింది కృష్ణుడు వెళ్ళి అంటారు. కానీ ఆ స్పీడ్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అరవిందో కూడా ఫారెన్కి వెళ్ళొచ్చాడు అంటే ఆయనకి వివాహం చేయాలి అంటే నువ్వు కుదరదు, నువ్వు సముద్రము దాటి వెళ్ళావు కనుక నువ్వు క్లేచ్చుడివి. మరి ఇప్పుడు వెళ్ళకపోతే కష్టం. అంటే ఇప్పుడున్న పరిస్థితి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా అందుకే పరమ పూజ్య గురుదేవుడు ఇది స్పష్టంగా చెప్తున్నారు. మనం అందరం మీ ఇంట్లో మీరందరూ కూర్చు వింటున్నాం, కానీ దేని గురించి చదువుతున్నాం? అందరం ప్రపంచంలో ఉన్న మీరందరూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో, కానీ మీరందరూ కూడా ఈ క్షణంలోనే అన్నీ వింటున్నారు. మీరు పరమ పూజ్య గురుదేవులు ఒక కృష్ణుడు ఒక గీత చెప్తే సంజీవుడు ఒకడు చూశాడు, కుంటైన ధృతరాష్ట్రుడు ఏదో విన్నాడు, టీవీయే కాదు. మరి ఇప్పుడు మొబైల్స్ ఇప్పుడు మీరు వింటున్నారుగా. ఇంతే ఏంటి జరుగుతున్నది? మీరు కనుక జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇదేంటో చూడమ్మా. ఇక్కడ ఎన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంచేత ఇదే 20వ పేజీ లాస్ట్ లైన్ చూసుకోండి. ఇవన్నీ అదృశ్య ప్రయత్నాల యొక్క పరిణామమని అని అర్థం చేసుకోవాలి. అంచేత ఇది అదృశ్యంగా జరుగుతుంది. ఇప్పుడు మనందరం అవన్నీ చూస్తున్నాంరా, కానీ అదృశ్యంగా అంతా మనం చేసుకుంటున్నాం కదా. కానీ ఇవంతా మీరు చేస్తున్నప్పుడు పేజ్ 25 మళ్ళీ చూసుకోండమ్మా. ఇక్కడ యుగము అనే పదము విశిష్ట లక్షణములు గల కాలముగా చెప్పుకోబడుతున్నది. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు యుగం అని పరమ పూజ్య గురుదేవులు సిద్ధిసాయి అరవిందో వీళ్ళందరూ చెప్తే కలియుగం గురించి ఏం చెప్పటంలే. ఈ యుగము అనేది ఏంటి అంటే ఈ పదము విశిష్ట లక్షణాలు గల కాలముగా చెప్పబడుతున్నది. ఇది మీరు కనుక జాగ్రత్తగా ఇంకొంచెం ముందుకు వెళ్తే పేజ్ 27న ఇవంతా నేను నిన్న చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీని తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్దాం. 27వ పేజీలో టెలిస్కోప్ 27 కొట్టండి కనిపించిన వాళ్ళు, పుస్తకం ఉండి చూస్తున్న వాళ్ళే చెప్పాలమ్మా. ఓకే 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 చూసుకోండి, దాన్ని చూసి చెప్తున్నానమ్మా. ఈ ప్రక్రియలో వారు పైగంబరులైన దేవదూతులైన లేక అతీంద్రియ సామర్థ్యము కలిగిన మనిషిలైన వారిని వ్యక్తులుగా కాక ఒక ప్రచండ ఆలోచన ప్రవాహముగా ప్రతీకలుగా గుర్తించాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట మనం చెప్తున్నప్పుడు సాయిని చూస్తే ఒక వ్యక్తి ఆయన కాదు కదా, ఆయన ఒక ప్రచండ ఆలోచన ప్రవాహం అని అర్థమవుతుంది కదా. అలాగే యానిబెసెంట్, సివివి, మీరు వ్యక్తులుగా పట్టుకుంటారు వాళ్ళని, మత్తులుగా కాదు. వాళ్ళందరినీ చూడాల్సింది ఏంటి అంటే ఒక ప్రచండ ఆలోచన ప్రవాహంగా మనం ఆలోచించితే, మీరు కనుక కరెక్ట్గా ఆ ప్రచండ ఆలోచనలో నుంచుంటే ఏమవుతారా మీరు? ఒక లైనా కొట్టిందిగా మొన్న ఆంధ్రాని, ఏం చేస్తుంది అది కొట్టిబారేస్తుంది. మరి అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే 32వ పేజీలో చూసుకోండి, మళ్ళీ 32వ పేజీలో చెప్పింది చూసుకోండి. పేరు తెచ్చుకొనుటకు మరియు అవతార ప్రక్రియతో కలిసి పనిచేయుటకు ఇదే సరి అయిన సమయము. ఇంక ఇది అందరు గురువులు ఇప్పుడు చెప్తుందందే. మీరు ఎవరి గురించి మనం చెప్పుకున్నా గత 100 సంవత్సరాలు బట్టి చూస్తే వాళ్ళందరూ చెప్పుకున్నది ఏమైనా తెలుసా అని నాకు డౌట్ వస్తూ ఉంటుందమ్మా. బ్లావెట్స్కీ గురించి మాట్లాడతారు థియోసఫీ వాళ్ళు, ఏం చెప్పారా బ్లావెట్స్కీ? తెలీదు. శ్రీ అరవిందో ఏం చెప్పారా? శ్రీ అరవిందో, వివేకానంద ఏం చెప్పారు ఆయన? మీకు తెలుసా ఆయన లెక్చర్స్ ఇస్తూ మద్రాస్ యూనివర్సిటీలో చెప్తూ ధ్యానం కాదురా ఫుట్బాల్ ఆడటం నేర్చుకోండి ముందు అన్నారు వాళ్ళకి. ముందు ఆడుకోవటం నేర్చుకోండి ఫుట్బాల్స్, తర్వాత ధ్యానం చేయి అన్నాడు. అంటే ఫుట్బాల్ ఆడమనా? చూసుకోండమ్మా ఆయన ఏం చెప్పారో, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఈ పేరు ఇప్పుడు దొరుకుతుంది కదా, ఈ పేరు మీరు ఉపయోగించుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాలు ఉందంటున్నారు పరమ పూజ్య గురుదేవులు. ఇప్పుడు మనం బతికున్నాం, గ్యారంటీగా ఎప్పుడో చచ్చిపోతాం, గ్యారంటీగా 100 ఇయర్స్ మనం ఏం బతకం. ఇప్పుడున్న బతికిన వాళ్ళం తర్వాత ఏం చేస్తారా? ఏం తెలుసాం ఏం చేస్తాం అంటే బుర్రుంటే ఏం చేయాలి? ఇప్పుడే చేయాలి. అదే చెప్తున్నారు, ఏ టైము అని కాదు, ఈ టైంలో నువ్వు బతికి శరీరం ఉన్నావు కదా, చెప్పిన మాట వినగలుగుతున్నావు కదా, ఏదో చేతులు కాళ్ళు కదులుతున్నాయి కదా, ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చింది చేయకండి. పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్తున్నారో అది చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్టు చేసి ఎప్పుడెప్పుడు సాధనలో ఎప్పుడు చేస్తూ కూర్చుంటే చేసుకో అమ్మా, మంది తప్పనే ఉంటానే, కానీ యుగానికి కావాల్సిన పని. నాకు బాగా తెలుసు బలరాముడు ఉద్ధవుడు 18 రోజులు యుద్ధం జరుగుతూ ఉంటే తీర్థయాత్రానికి పోయారు. సరే వాళ్ళు తిరిగి వచ్చే టైంకి దుర్యోధనుడు చచ్చేటట్టు ఉన్నాడు. అప్పుడు వాళ్ళు చాలా కోపం వస్తుందట బలరాముడికి, ఏంట్రా అలా చేస్తారు మీరు, తప్పు కదా, ఆయన నా శిష్యుడు, భీముడు కూడా నా శిష్యుడే, దుర్యోధనుడు కూడా శిష్యుడు అంటే నోరు మూసుకోరా అన్నాడు కృష్ణుడు. ఏంట్రా నువ్వు చెప్పేది, ఎక్కడో పోయి తీర్థయాత్రలు చేస్తూ తిరిగి వచ్చి ఇప్పుడు మాకు చెప్తావరా ఏం చేయాలో, కరెక్ట్గా జరుగుతున్నారు చూస్తూ నోరు మూసుకో లేకపోతే పో అన్నాడు తన బలరాముణ్ణి. గురువు అదే అంటారు, కొంచెం మర్యాదగా చెప్తారు, పట్టించుకోడు మనం చెప్పేది. ఇంకేత అంత అద్భుతమైనటువంటి గురువు గురించి తెలిసాక ఏం చెయ్యాలో అని తెలుసుకుంటే 32వ పేజీలో చెప్తుంది చూసుకోండి. పేరు తెచ్చుకొనుటకు మరియు అవతార ప్రక్రియతో కలిసి పనిచేయుటకు ఇదే సరి అయిన సమయము. మరి ఇదంతా అర్థమైంది మనకి. మరి ఇంతకీ మనం ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే పేజీ 36కు వెళ్ళండి. ఇప్పుడు మహాకాలుని యొక్క యుగ్ర ప్రత్యావర్తన అవతార ప్రక్రియ వ్యక్తిగా రాదు. ఇప్పుడు ఇవల్యూషన్లో మిగతా దశావతారాల్లో రాముణ్ణి కనుక చూస్తే మనిషిగా పుట్టాడు, మనిషిలాగే జీవించాడు. మరి కృష్ణుడు గురువుగా వచ్చాడు, చేస్తే చేయి లేకపోతే పో అన్నాడు. అర్జునుడితో ఏమన్నాడంటే నేను జన రథసారథిగా ఉంటానంటే నీ చారియట్ ఎటు వెళ్తే అటు వస్తాను, నేను చెప్పినట్టు వింటే ఓకే లేకపోతే నీ ఇష్టం రా అన్నాడు. మరి ఇప్పుడు అది కూడా దాటింది కదా, కృష్ణుడు తర్వాతది కదా ఇది. ఇప్పుడు మహాకాలుని యొక్క యుగ ప్రత్యావర్తన అవతార ప్రక్రియ వ్యక్తిగా రాదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అని చెప్పి ఏ గురువు గురించి మీరు మాట్లాడుకుంటున్నా గత 100 సంవత్సరాల కిందటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 19th సెంచురీ నుంచి 20th సెంచురీ అయింది, 21st సెంచురీలో ఉన్నాం. మీకు వ్యక్తులు అయితే చూస్తున్నారు, గురువులుగా ప్లీజ్ వాళ్ళని చేసుకోకండి, నేర్చుకోండి సైన్స్. అందుకే పరమ పూజ్య గురుదేవులు సైన్స్ గురించి మాట్లాడేవారు. ఇందుకు సైన్స్లో 1903లో డాల్టన్ చెప్పాడు. 1910 ఆ దాంట్లో ఐన్స్టీన్ ఏదో చెప్పాడు. ఈ రెండింటిని కలిపి నేర్చుకుంటాం మనం ఇప్పుడు సైన్స్లో. డాల్టన్ ఉపయోగపడుతుందమ్మా ఇప్పుడు, ఐన్స్టీన్ ఉపయోగపడుతుంది. యాటమ్ ఎనర్జీ కావాలి అంటే ఐన్స్టీన్ ఉపయోగిస్తాడు, యాటమ్స్ని ఉపయోగించుకోవాలంటే డాల్టన్ ఉపయోగించుకుంటాం. రెండూ కావాలమ్మా, రెండూ అవసరమే ఇప్పుడు. అందువల్ల ఇంకా వ్యక్తి కాదమ్మా. అందుకే దీన్ని పరమ పూజ్య గురుదేవులు చెప్పిన మాట ఏం చెప్పారు అంటే వైజ్ఞానిక ఆధ్యాత్మికత అంటేనే అర్థం ఉంటుంది. ఏదో చేసుకుంటూ ఉంటామ్మా, ఆ దేవత అంటారు, ఈ దేవత అంటారు, ఆ దేవత అంటారు. కానీ గాయత్రిలో 24 దేవతలకి ఉన్న లింకప్ ఎలా వస్తుందో అర్థం అవుతే యాటమ్ అర్థం అవుతుంది. యాటంలో ఉన్నటువంటి ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాను అర్థం అవుతుంది. యాటమ్ చెప్తే డాల్టన్ అంటాం, ఎలక్ట్రాను వాటి గురించి చెప్తే ఐన్స్టీన్ అంటాం. కానీ ఇద్దరు లింక్డ్ అప్. అది ఆధ్యాత్మిక స్పిరిచువలిజం పరమ పూజ్య గురుదేవులు డెవలప్ చేశారు. వ్యక్తి రాదు, అదొక ఆలోచన శక్తి అవతరిస్తుంది, దానినే నిష్కళంక ప్రజ్ఞావతారము అంటారు. అంచేత ఇప్పుడు మనం ఏ అవతారం గురించి మనం నేర్చుకోవాలి అంటే ప్రజ్ఞావతారం గురించి చదువుకోవాలమ్మా. మరి ఈ ప్రజ్ఞావతారం గురించి మీరు నేర్చుకుంటున్నారు, చాలా మంచిది. మరింతకీ మనం ధ్యానం ఎలా చేయాలి, ఈ ధ్యానం ఎలా చేయాలి అన్న దానికి ఇది చాలా జాగ్రత్తగా చూసుకుంటామ్మా. దీని మీద 2-3 సంవత్సరాలు పట్టినా మనం చెప్పలేకపోవచ్చు, కానీ నేను 5-6 రోజుల్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాను. కానీ అందులో చెప్పింది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరమ పూజ్య గురుదేవులు ఇచ్చినటువంటి డాల్టన్ ప్లస్ ఐన్స్టీన్ కలిపి చేస్తే ఎలాగైతే ఇప్పుడు కెమిస్ట్రీ డెవలప్ అయిందో, ఇద్దరు కలిపోతారమ్మా. ఎప్పుడో ఉన్న డాల్టన్, ఐన్స్టీన్ పోయాడు, ఇప్పుడు ఇంకొక సైంటిస్ట్ ఉంటారు, వీళ్ళందరినీ కలిపి ఒక ప్రజ్ఞా సైంటిఫిక్ ఎలా చేస్తున్నాము ప్రజ్ఞావతారం గురించి ఇచ్చిన ధ్యానం మీరు వింటూనే ఉంటారమ్మా. వినండి ఈ ధ్యానాన్ని, తర్వాత అందులో ఎందుకు మనం దాన్ని ఉపయోగించుకోలేము అర్థమవుతుంది. పేజ్ 42 బ్రహ్మ ముహూర్తములో నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఎవడరా లేస్తాడు ఇప్పుడు బ్రహ్మ ముహూర్తంలో? ఇజ్ ఇట్ పాసిబుల్? కరెక్ట్గా ప్రతిరోజు 1 సంవత్సరం పాటు బ్రహ్మ ముహూర్తంలో చేస్తాము మీలో ఉన్నవాళ్ళు ఆనెస్ట్గా చేయగలిగితే వై పెట్టండి. లేకపోతే మీరేం చెప్పలేదు అంటే నేను ఒప్పేసుకుంటాను మీకు రాదని. నాకు రాదు, నేను చేయలేనమ్మా. ఇది అర్థమైందా మీకు? ఇంకా అక్కడ బ్రహ్మ ముహూర్తము అనేటటువంటి మాటకి గురుదేవ్ ఏం చెప్పారు అంటే తర్వాత చెప్పారు ఇందులోనే, ఇప్పుడు లేదు, ఇంకొక కేడిఎస్లో చెప్తారు, నువ్వు ఎప్పుడు నిద్ర లేస్తే అది మీకు బ్రహ్మ ముహూర్తము, సూర్యోదయ సమయము. నువ్వు లే, నిద్రపోయావు కదా, నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు నిద్ర లేచావు. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా? అంతేత మీరు ఈ టైంకి లేస్తారు అనే మాట, ప్రతిరోజు ఈ టైంకే చేస్తారు అనే మాట కూడా కొంతమంది రైల్వేలు వాటిలో చేస్తున్న వాళ్ళు అయితే కష్టం అమ్మా, ఆ టైం చేయలేరు. ముఖ్యంగా ఇండియాలో ఉంటూ అమెరికా వాళ్లతోనూ, న్యూజిలాండ్ టైమింగ్స్తో ఏం చేయగలరా? ఇంచేత ఫస్ట్ కండిషన్ పరమ పూజ్య గురుదేవులు అందులో చెప్పింది ఏంటి అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి అంటే నువ్వు నిద్ర నుంచి లేచాము. జాగ్రత్తగా వినండి, ఇది అయిపోయాక మీరు నన్ను అడగాలి దీని మీద ఆన్సర్. యథాశక్తి శరీరము మనస్సులను శుద్ధిపరుచుకొని కనులను మూసుకొని. ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలమ్మా, శరీర శుద్ధి ఏం చేస్తారు చేసుకోండి, కానీ అక్కడ డౌటే. ఇంకేంటే నువ్వు శరీరాన్ని అయితే చేసుకుంటావు అని బజ్జలో దేవుడికి తెలియాలిగా ఏముందో, దాన్ని ఏం ప్యూరిఫై చేస్తావురా? కానీ ఏమో చేస్తావు శరీరాన్ని, మరి మనస్సుని. అంచేత మీరు ఏదో చదివేసి కూర్చొని చేసేస్తే ఇడియట్స్ అని పెట్టుకోవాలమ్మా. ప్రజ్ఞావతారం నవ్వుతాడు, నువ్వు ఏంట్రా చెప్తున్నావు నువ్వు, కానీ అంటే గాభరా పడకండి, ఇదంతా కూడా ఆ ధ్యానం ఎలా కరెక్ట్ చేసుకోవాలో పరమ పూజ్య గురుదేవునే చెప్పారు. బ్రహ్మ ముహూర్తం అంటే మీకు అర్థమైంది కదా, బ్రహ్మ ఏం చేశాడు, నిద్రలేచాడు, సృష్టి స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలుసా, బ్రహ్మ ఏం చేస్తాడు, సృష్టిని స్టార్ట్ చేస్తాడు. మీరు నిద్రలేచారు, నిద్ర ముందు ఎక్కడున్నారు, నిజంగా గాఢ నిద్రలో ఉంటే అసలు మీకేం తెలీదు, మహాప్రళయం అమ్మా మీకు. రాత్రి పడుకునే ముందు పడుకున్నావు, ప్రళయమే. నీకు గ్యారంటీ ఏంటి అంటే మళ్ళా నువ్వు ఇదే టైంకి లేస్తావు. ఆ బ్రాహ్మీ ముహూర్తం అమ్మా, దాన్ని అర్థం చేసుకున్నాక శరీరము మనస్సును శుద్ధిపరుచుకుని ఎలా శుద్ధిపరుచుకుంటామో ఇక్కడే ఉంది పరమ పూజ్య గురుదేవులు చెప్పేది, జాగ్రత్తగా వినండి. కనులు మూసుకుని ప్రాతకాలంలో ఉదయిస్తున్న సూర్యనిమ సవితను ధ్యానము చేయాలి. జదా నేను మోహం చేసుకుంటానా, చేస్తానా, ఇచ్చేసుకుని ఉజుతులు పెట్టుకుని ఏమంతా చేస్తాను, చేసుకోమ్మా, చేసి ఆ టైం ఉన్నవాళ్ళు అలా చేసుకుని చేయటమే కదా మంచిది. లేదమ్మా మేము లేవగానే ఇంకో గంటలో వెళ్ళిపోతాం ఆఫీస్కి. ఏంలే, కళ్ళు లేవగానే లేచి కూర్చో, స్టార్ట్ చేసేసుకో, రెండూ ఆలోచించుకోండి. ఏం చేయాలి, కనులు మూసుకొని ప్రాతకాలంలో ఉదయిస్తున్న స్వర్ణిమ సవితను ధ్యానము చేయాలి. ఆ స్వర్ణిమ సూర్యకిరణములు తమ శరీరముల లోపల ప్రవేశించటము వల్ల వాటి స్థితి చంద్రుని వలె అవుతున్నదని భావన చెయ్యాలి. ఆలోచిస్తున్నారో ఏం చెప్తున్నారు, ఓకే అమ్మా, సూర్యకిరణాలు నీ మీదకి వస్తున్నాయి కానీ నీ శరీరం లోపలికి ప్రవేశించటం వల్ల ఆ సూర్యకిరణాలు ఏమవుతున్నాయి, వాటి స్థితి చంద్రుని వలె అవుతున్నదని భావన చెయ్యాలి. సూర్యుని నుండి ప్రకాశమును గ్రహించిన చంద్రుడు మెరుస్తూ తన శీతల ప్రకాశముతో రాత్రిని ప్రకాశింపచేసే అమృతమును కురిస్తాడని ధ్యానం స్థితిలో భావన ఎలా ఉండాలి అంటే, సూర్యకిరణములు సాధకుని శరీరములో ప్రవేశించాయి. శరీరములోని అంగ ప్రత్యంగములలో చంద్రుని అమృత జ్యోతి నిండిపోయింది. ఇది యు హ్యావ్ టు ఫీల్ ఇట్. కానీ నువ్వు అనుకుంటావు ఈ అమృత దాన్ని జ్యోతిని నువ్వు ఎలాగ ప్రవర్తిస్తావు అని. ప్రతిరోజు నీకు కనిపిస్తూనే ఉంటుందమ్మా పూర్ణిమ నాడు, దాని తర్వాత మెల్లిమెల్లిగా మళ్ళీ అమావాస్య, అమావాస్య నుంచి మళ్ళా పూర్ణిమ వరకు జరుగుతుంది. ఏంటమ్మా, సూర్యకిరణాలు చంద్రుని మీద పడ్డాయి, ఆ చంద్రుడి మీద నుంచి వస్తున్న ఆ కిరణాలే మనకి తిండి అది వస్తుంది. సూర్యుడి వల్ల ఏం తిండి రాదురా, మీకు తెలుసునో తెలీదు. 15వ అధ్యాయం మరి ఉంటే నేను చెప్పగలను. 15వ అధ్యాయంలో ఇదే చాలా స్పష్టంగా చెప్పబడింది. సూర్యుడితో ఏం రాదమ్మా, సూర్యుడితో కిరణాలు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి వచ్చినటువంటి కిరణాలే మనకి ఈ శక్తిని ఇస్తాయి. 15వ అధ్యాయంలో జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, 12వ శ్లోకము షిఫ్ట్ అయ్యానమ్మా. 15వ అధ్యాయము పురుషోత్తమ యోగంలో 12వ శ్లోకం చూడండి. యదా దిత్యగతం తేజో జగద్భాసే తేఖిలం యచ్చంద్రదాసమసి యజ్ఞో తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయుతున్న సూర్యుడి తేజస్సును అతులనే చంద్రుని తేజస్సును అగ్నిని తేజస్సును నా తేజస్సును ఎరుంగము. దాని తర్వాత 14వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. సూర్య తేజస్సు, చంద్రుడు తేజస్సు, అగ్ని తేజస్సు, నా తేజస్సు, నాలుగు చెప్తున్నాడు అక్కడ 12వ శ్లోకంలో. చదువుతా ఉంటే భగవద్గీతం మళ్ళా చాలా గొప్పగా ఏం చెప్తానంటే, ప్రాణ అపాన సమాయుక్త పదాన్యన్నం చతుర్విధం. ఏంట్రా, నీకు తెలుసా పంచప్రాణాలు ఏమున్నాయో, వాటిని ఉపయోగించుకోగలరు, శ్లోకం చెప్పేస్తే అయిపోతుందిరా, శ్లోకం పేరు చెప్పేస్తే వస్తుంది అది. మరి అక్కడ ఉంది, అక్కడ ఆచంద్రుడు గురించి పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు. ఇక్కడ 15వ అధ్యాయంలో 12, 14లో ఏం చెప్పిందో అది చెప్తున్నాడు. ఇక్కడ ఏమని రాసింది అక్కడ, ధ్యాన స్థితిలో భావన ఎలా ఉండాలి అంటే సూర్యుని కిరణములు సాధకుని శరీరములో ప్రవేశించినాయి, శరీరములోని అంగ ప్రత్యంగములలో చంద్రుని అమృత జ్యోతి నిండిపోయింది. మనం జీవించటానికి కూడా కారణం అదేనమ్మా, లేకపోతే సూర్యుడు ఒక్కడు ఉపయోగం, సూర్యుడు ఉండాల్సిందే, సూర్యుడే లేకపోతే ఏమీ లేదు. కానీ సూర్యుడితో పాటు ఇచ్చంద్ర కూడా కావాలి. ఆ ధ్యానం చాలా జాగ్రత్తగా చెప్పాడమ్మా అక్కడ. సరే, ఇదంతా మనం చేస్తున్నాం. దీన్ని ఇంత చేస్తున్నప్పుడు మీకు చాలా ముఖ్యంగా ధ్యానం గురించి చెప్తూ నేను ఇదంతా చెప్తున్నాను. ముఖ్యంగా విభూతి యోగం ఉంటుందమ్మా, విభూతి పాదం అని యోగ సూత్రాలలో ఉంది. అందులో 3 సూత్రాలు ఉన్నాయి, దేశ బంధ చిత్తస్య ధారణ, తత్ర ప్రత్యేకాతానతా ధ్యానం, దాని తర్వాత సమాధి స్థితి గురించి స్వరూప శూన్యమివ, 3 చెప్తూ 4వది జాగ్రత్తగా వినండి మీరు. తత్ర త్రయమేకత్ర సంయమ, ఈ 3 ధారణ ధ్యాన సమాధి ఏకకాలంలో నిలుచుపుట సంయమనము. అదే గురువు ఎప్పుడు చెప్తారు సంయమం కావాలి అని, సమయ సంయమనము. శివ పెట్టుకోండమ్మా, ఎస్ అంటే మీకు తెలుసు కదా సమయ సంయమనము, ఐ అంటే ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్ధ సంయమనము అని పరమ పూజ్య గురుదేవులు కావాలి అన్నారు. మరి తెలుసా మీకు, మీరేదో టైం పెట్టేసుకుని డబ్బు పెట్టేసి సంయమనం అంటే ఏమంటారా, సంయమనం అంటే ఏమంటున్నారు, ధారణ ధ్యాన సమాధి ఏకకాలంలో నిలుచుకోవాలి నువ్వు. అది చేయటానికే పరమ పూజ్య గురుదేవులు 4 చెప్పాడే, సమయ సంయమనము. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అది. మళ్ళీ మళ్ళీ నేను చెప్పాను అనుకోకండి అమ్మా, అది మీకు అర్థం అవ్వకపోతే పరమ పూజ్య గురుదేవులు చెప్పింది జరగదు. చేత ముందు సమయమనము అని మీరు చెప్తే, సమయ సంయమనము అంటే మీకు 3 తెలియాలి సమయం గురించి, అప్పుడు అది సమయ సంయమనం అవుతుంది. ఇంద్రియ సంయమనం, ఇంద్రియాలు 3 తెలియాలి, ధారణ. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి, పేజీ 26 KDS 2 ఉందమ్మా, KDS 2 పేజీ 26. ఏంటి గురువు గారు చెప్పేది, మీకు కావాల్సింది ప్రఖర ప్రతిభ. ప్రఖర ప్రతిభ అనే మాటని సమాధి స్థితి అని అనుకోవచ్చు నువ్వు, కానీ సమాధి స్థితిలో 26 రకాలైనటువంటి సమాధులు ఉన్నాయి అని తెలుసు మీకు. రామకృష్ణ పరమహంస దాని గురించి చెప్తాడు. ఎన్ని చెప్పారు అక్కడ, 26. గురువు గారు 27 చెప్తున్నారమ్మా, అది లేదు అక్కడ. అక్కడ సమాధి స్థితిలో, అందుకే ఆయన చాలాసార్లు చెప్తారు మీకు కొంచెం నా గురించి అర్థం చేసుకోవటం చాలా కష్టం. రామకృష్ణ పరమహంస 26 సమాధుల మీద ఎక్స్పర్ట్ అయిన తర్వాత, రామకృష్ణ పరమహంసే శ్రీరామ శర్మ ఆచార్యగా వచ్చిన తర్వాత 27 చెప్తున్నాడు ఆయన. అంటే ఆ 26 ఏం తెలుస్తుంది, ఆ 27 సమాధులు ఏంటో తెలుసుకోకుండా పరమ పూజ్య గురుదేవుల గురించి ఏం చదువుకోవాలరా అంటే, మళ్ళీ మీరు ఇదంతా తిరగాల అక్కర్లేదమ్మా. పేజ్ 26 నుంచి ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 31 ఉంది, 36 పేజ్ అమ్మా. సరే, పేజీ 26 చూసుకోండమ్మా. ఏదో గందరగోళం ఉంది అక్కడ యాజ్ యూజువల్. 21వ శతాబ్దం ఉజ్వల భవిష్యత్ 2లో ప్రఖర ప్రతిభ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. 27వ సమాధమ్మ దాని గురించి చెప్తున్నాడు ఆయన. ఇంతట ప్రఖర ప్రతిభ సంకీర్ణ స్వార్థ పరత కంటే చాలా ఎత్తులో ఉంటుంది. ఇంత కండిషన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత మీరేదో సాధన చేసేసి మేము చేసేసామంటే సిగ్గుపడాలిగా. ముందు నేను తిట్టడం ఎందుకు చెప్తున్నాను అంటే, ఐన్స్టీన్ గురించి చెప్తున్నప్పుడు డాల్టన్ యాటమ్ గురించి మాట్లాడితే ఏమంటాను రా, డాల్టన్ ఎప్పుడు చెప్పాడు, ఐన్స్టీన్ ఎప్పుడు చెప్పాడు, ఐన్స్టీన్ యాటమిక్ ఎనర్జీ చెప్తే డాల్టన్ యాటమ్ అంటే ఒకటి ఉంది, యాటమ్ ఈజ్ నాట్ ఇండివిజిబుల్, యాటమ్ ఈజ్ ఇండివిజిబుల్ అని డాల్టన్ చెప్తాడు తన థియరీలో. రెండు కలుపుకుండా ఉంటే అట్టారా చేత జాగ్రత్త అమ్మా మీరు చూసుకునేటటువంటి దాన్ని. చేత ఈ పేజీ జాగ్రత్తగా చూసుకోండి. పేజీ 26, 27 నుంచి 37 వరకు వెళ్ళాలమ్మా. 27వ పేజీ నుంచి 37వ పేజీ వరకు మీరు చదువుకోవాలమ్మా. ఇంట్లో చదువుకుని నన్ను క్వశ్చన్ చేయాలి కానీ నన్ను కూర్చొని మీరు దీని మీద లెక్చర్ కొట్టాలంటే, ఇంగిత జ్ఞానం అంటే ఏంటో తెలుసా అసలు మీకు, ఏం చెప్తున్నారో గురువు గారు, దాని గురించి నేను ఇప్పుడు మీతో చెప్పాలి అంటే ఎంతసేపు చెప్తాను రా. చేత మీరు చదువుకుని ఇంగిత జ్ఞానము, ఇంగిత జ్ఞానం తర్వాత ఏం చెప్పారు ఆయన, నిజాయితీ, బాధ్యత, సాహసము, ఇది 4 చాలు. పేజీ 36 చూసుకోండి అమ్మా. అందరూ ఏం చెప్తున్నారో పరమ పూజ్య గురుదేవులు రామకృష్ణ పరమహంస తర్వాత అందరూ దేవతల్ని చూసుకుని 24 దేవతల్లో ఉన్నటువంటి గాయత్రిని 24 సంవత్సరాల పాటు ఒక్కొక్క సంవత్సరంలో 24 లక్షల గాయత్రి మంత్ర సాధన చేసుకుని అవంతా చేసి చెప్తున్నటువంటి వ్యక్తి, మామూలు సాధన కాదు అది. ఆయన ఏం చెప్తున్నాడు చూసుకోండి అమ్మా. 36వ పేజీ చాలా చాలా జాగ్రత్తగా చదవండి. మళ్ళీ అక్కడ బోల్డ్ చెప్పిందే చెప్తున్నాను, సెకండ్ పారాగ్రాఫ్లో ఇంగిత జ్ఞానము, నిజాయితీ, బాధ్యత, సాహసము యొక్క ఈ 4 చరణముల పరిధిలోనే ఉత్కృష్టత యొక్క సమస్త సిద్ధాంతములు సమావేశమై ఉంటాయి. పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నది అది. ఇంత చిన్న ధర్మ శాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలను సమాధానములు లభించటం సంభవమే అని పరమ పూజ్య గురుదేవులు చెప్తున్నారు. ఇప్పుడు ఏ ప్రాబ్లం అయినా ఉంది ఈ లైఫ్లో మీకు, కేడిఎస్ రెండు బుక్స్లో నేను ఎంత రాశాడో బుక్స్ మీరు చూశారు, 70 లెవెన్స్, దాని 70 వాల్యూమ్స్. అది కాక వేదాలు చదివాడు ఆయన, హిందీకి రాశాడు, ఉపనిషత్తులు 108 రాశాడు. అవన్నీ రాశాక ఈ మాట చెప్తున్నాడు ఆయన. ఇంచేత మళ్ళీ మీరు అవంతా చదువుకుంటారా, భగవద్గీత చదువుకుంటారా, వేదాలు చదువుకుంటారా? చదువుకోమ్మా, డాక్టర్స్ థియరీ చదువుకో, ఐన్స్టీన్ పట్టుకోకండి, నేనేం చెప్తాను. కానీ పరమ పూజ్య గురుదేవులు ఈ మాట చెప్పింది చాలా చాలా అర్థం చేసుకోండమ్మా, మీరు మళ్ళీ మళ్ళీ వినాలి. ఇంత చిన్న ధర్మ శాస్త్రము వల్లనే యుగానికి చెందిన సమస్యలకు సమాధానము లభించటము సంభవమే. మరి ఇంతకీ దీనికి మనం ఏం చేయాలి, ఎలా మొదలెట్టాలి? ధ్యానం చెప్పాను నేను ఎలా చేయాలా ధ్యానాన్ని. దాన్ని నాకు కొన్ని సంవత్సరాలు చెప్పాలి, కానీ 4-5 రోజులే చెప్తాను నేను, చెప్పగలిగితే చూసుకోండి జాగ్రత్తగా. మొట్టమొదట మీకు ఈ సాధన చేస్తున్నప్పుడు ఫండమెంటల్గా వాడి నిత్య నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు జీవించే విధానాన్ని మార్చుకోవాలి. ఎన్నో రోజు ఎలా లేస్తావో అలాగే లేస్తావు, ఆఫీస్కి వెళ్తావు, అక్కడ ఉన్న పనులు అవి ఎలా చేస్తావో, పిల్లలతో, భార్యతో, పిల్లలతో ఎలా 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 జీవిస్తున్నారో అలాగే జీవించండి, దాన్ని మార్చేటటువంటి ప్రయత్నం ఏమి చెప్పటం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మీ యాంగిల్, మీ జీవిత విధానాన్ని మర్చుకోండి. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే హర్ దిన్ నయా జన్ హర్ రాత్ నయీ మౌత్. మీకు ముందు ఆ దమ్ము రావాలి, నేను ఒకరోజే జీవిస్తున్నాను. ఇంకా ఎప్పుడు మీరు మీతో మాట్లాడుతున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా, మామూలుగానే మాట్లాడుతుంది, వాళ్ళతో మీరేం చెప్పక్కర్లే, కానీ మీ మనస్సులో గుర్తుంచుకోండి మీ వ్యక్తిగత జీవితం ఈ ఒక్కరోజే ఉన్నది. దానికి పరమ పూజ్య గురుదేవులు ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పారు. ఏమని చెప్పానంటే, నేను ఆయన దగ్గరికి సాధనలో ఉన్నప్పుడు నేను పెద్ద సైన్స్ చదువుతూ ఉండేవాడిని కదా, నా ఇష్టం వచ్చినంత గురువుగారితో మాట్లాడుతూ ఉండేవాడిని. పాపం ఆయన ఎందుకు అన్నీ మాట్లాడేవాడు నాతో, మా అందరితో కూడా సమయం గురించి మాట్లాడుతూ ఆయన మాతో ఒక మాట అన్నాడు. ఈ మాట గురించి మాట్లాడుతున్నాయి, హర్ దిన్ అర్జున్ హర్ రాత్ నయీ మౌత్ గురించి చెప్తూ ఆయన ఒక మాట చెప్పాడు. లారా, ఇవాళ మీరేమంటారు అంటే టుడే ఈజ్ నౌ, ఈరోజు మీది ఒకరోజు, దాని కిందది పాస్ట్, రాబోయే రోజు ఫ్యూచర్. కానీ కొంచెం సైన్స్ వాళ్ళు కదా మీరు, కాస్త జాగ్రత్తగా ఆలోచించండి అమ్మా, ఒకసారి ప్రజెంట్ ఎక్కడుందో నాకు చెప్పండి అన్నాడు ఆయన. ఓ సెకండ్ ఉందిరా, సెకండ్ అనకపోతే అది ఫ్యూచర్ రా, నువ్వు చెప్పేసే లోపల అది పాస్ట్ అయిపోయింది. ఇంకా ప్రజెంట్ ఎక్కడుందిరా, ఏ జీవితం రా మీ జీవితం, మీకు అది అలవాటైపోయిందంటే, ఆ వెధవ అలవాటు అలవాటైపోయిందా రాంగ్ అయ్యి. ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం కదా సిగరెట్ తాగుతో, వాడికి ఎంత చెప్పినా వాడు సిగరెట్ మానడు, ఏదో లాజికల్ చెప్తాడు, చెప్పడం ఎందుకో నాకు సిగరెట్ తాగాలి కనుక తాగుతున్నాను సిగరెట్ అంటే పోయే. అలాగే అసలు టైం ఏదిరా, టైం ఏది నిజంగా టైం అంటే లేదు, ద సెకండ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఎవ్రీ సెకండ్ ఇస్ గాన్ అండ్ బిఫోర్ యూ క్యాన్ సీ ఇట్ ఇస్ పాస్ట్, చెప్పకపోతే ఫ్యూచర్. ఇంకా నువ్వెక్కడున్నావురా, సమాధి స్థితిలో అది సంభవము, స్వప్న స్థితిలో అది సంభవము, జాగ్రత్త స్థలంలో అసంభవం అది. అది అర్థమవుతుందా? మూడు సమయాలు ఉన్నాయమ్మా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్త ఫిజికల్ కాన్షియస్నెస్లో నువ్వు మెలకువగా ఉంటే నీకు ఒక 24 అవర్స్ అంటారు, అది తప్పే ఇచ్చేస్తే అందులో 8 అవర్స్ మీరు ఎలాగో నిద్రపోతారు. ఇంకా అందులో దేవునికి తెలియాలి, మీరు భోజనం చేస్తూ భోజనం చేయటం లేదో మీకు తెలియదు, మాట్లాడుతూ ఉంటారు, సాధనలో కూర్చుని ఉన్నాము అనుకుంటారు, పద్మాసనం వేసుకుని కూర్చుంటాడు ఆ మనిషి. ఈజ్ హీ అవేర్ ఆఫ్ హిస్ ఫిజికల్ బాడీ? ఎక్కడో వెళ్ళిపోతాడు, ఈ ఫిజికల్ బాడీ గురించి ఏమీ తెలియదు వాడికి. కానీ ఓం అనే మాట ఏం చెప్తుంది, జాగృత స్వప్న సుషుప్తి మూడు కలిస్తే సమాధి అవుతుందమ్మా, అప్పుడు సంయమనం వస్తుంది. ఇంతవరకు మీకు అర్థమైన వాళ్ళు క్యాపిటల్ ఆర్ కొట్టండి అమ్మా. ఇంతవరకు నేను చెప్తున్నది ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అర్థమవుతుందా? డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పినటువంటి సూర్యుడు చంద్రుడితో చేసే సాధన అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానమ్మా. దానికి కండిషన్ ఏం చెప్పాను మీకు, నిద్ర లేచారు ఈరోజు ఉన్నాను, ఇంకా రాత్రి నేను పడుకున్నాను, ఫినిష్, నాకు ఈ 1 డే ఉన్నది. ఓకే, మరి ఒక టైంలో ఏం చేయాలి? దానికి ఒక కండిషన్ చెప్పారు గురువు గారు. ఇప్పుడున్న యుద్ధం 18 రోజుల్లోనూ ఎక్కడో ఒక చోటకు వెళ్ళి దెబ్బలాడేసుకుని అందరినీ చంపేసుకుని గెలిచి వచ్చేస్తే ఇంకా ఆ యుద్ధం ఏం లేదమ్మా. ఇప్పుడు మనస్సు మారాలి. అసలు మనస్సు అంటే ఏంటో తెలియదు, మనకు తెలియదు. మన అంతరంగంలో చాలా జాగ్రత్తగా చూసుకోండమ్మా. ధ్యానం ఇవాళ నేను చెప్తున్నది మళ్ళీ మళ్ళీ చెప్పాను, కళ్ళు మూసుకుని చూసినది కాదమ్మా, నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఏ రోజు చెప్పింది మళ్ళా మీరు చూసుకోవాలమ్మా, కనీసం ఇక్కడ చెప్పే ముందు ఎప్పుడో టైం చూసుకుని మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారైనా నేను చెప్పిందంతా వినాలి. మీరు దేని గురించి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మనకి ఏం చెప్పినా నీ చేతిలో ఉన్నది ఈ ఒక్కరోజే. ఇంకా నువ్వు ఏం చేయాలనుకున్నా జరిగిపోయినా అయిపోయి ఉంటుంది, లేకపోతే రేపు చేయబోతావు అనే మాట అంటావు. ఇంకా నువ్వేం చేసినా ఏం తీర్చుకుంటావురా, ఈ ఒక్కరోజు. రేపు ఏం తెలుసు, మరేం చేయాలి? దానికోసం మన జీవిత విధానాన్ని ఎలా మార్చుకోవాలి అంటే, ఫస్ట్ ఫార్ములా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ ఒక్కరోజు కరెక్ట్గా జీవిస్తాను. వీధులకు చెప్పటానికి కాదు, మీరు ఎవరికి చెప్పక్కర్లే అసలు మీరు చేస్తున్నారని. మీరు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తూ ఉండండి. మీకు ఏం దేని మీద ఉండాలి మీ మనస్సు, ఇంకా ఈజీగా చేయదలుచుకుంటే మీ వెనకాతల గురువు ఉన్నాడు. అది భారతీయులకి చాలా ఈజీ. నా గురువు అన్ని జన్మల్లోనూ నాతోనే ఉన్నాడు. ఏ గురువైనా పెట్టుకోండి, మళ్ళా పేర్లు దయ ఉంచి మార్చుకోవద్దు. ఏ గురువైనా ఇప్పుడున్న ప్రజ్ఞావతారంలో అందరు గురువులు కలిపి వచ్చే ప్రజ్ఞ ఉంటుంది తప్ప ఒక గురువు వేరు వేరుగా లేడు. ముందు అది మీకు చాలా బురక అర్థం అవ్వాలి. మంచిత మీరు ఏ గురువు యొక్క శిష్యుణ్ణే అలసుకోవద్దయ్యా బాబు. ఒక పల్లెటూరులో డిగ్రీ కాలేజీలో చదువుతున్న, బీఎస్సీ చదువుతున్న ఒక స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆ యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతున్న వాడికి బయట వస్తే ఇద్దరు ఒకటి బీఎస్సీ. అది మీకు క్లియర్గా తెలుసు కదా, డౌటా మీకు? ఇండియాలో పుట్టిన బీఎస్సీ అయినా, అమెరికాలో బీఎస్సీ అయినా, రష్యాలో తిన్నా బీఎస్సీ చదివితే బీఎస్సీ అవ్వడు, దానికి తగిన స్థితిలో జీవించవాడు. దేని గురించి చెప్తున్నానో అర్థమవుతుంది కదమ్మా. అంచేత ఈ ఒక్క జీవితం మనం జీవించాలి అనేది ఆలోచించాం. రేపేదో చేస్తాము, ఏంటిరా ప్రశ్నకి ఏమైనా వాల్యూ ఉందిరా, పరమ పూజ్య గురుదేవుడు ఏం చెప్తున్నారు. కానీ ఉంటుంది, రేపు నేను అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఇంకో రెండు నెలల తర్వాత మా అమ్మాయికి పెళ్ళుంది, అవి పెట్టుకోండమ్మా. ఆ టైమ్స్ గురించి చెప్పటంలే. గురువు ఏం చెప్తున్నాడు అంటే, ఈ రోజులో నువ్వు పరమ పూజ్య గురుదేవులు ఏ విధానంగా జీవించాలని తెలుసుకోవాలో అది తెలుసుకోగలిగితే చాలు. మరి మిగతా పనులు అదే గురువే చేస్తూ ఉంటాడు. మీ మీద పెట్టుకోవద్దు. క్లర్క్కి వెళ్ళాము, కలెక్టర్కి వెళ్ళాము, మినిస్టర్గా ఉన్నాము, పురోహితుడుగా ఉన్నాము, ఏవేవో పనులు ఉంటాయి కదా. మీ టెక్నికల్ రైల్వేలో పనిచేస్తూ ఉంటారు, టీటీగా ఏదో పనిచేస్తూ ఉంటావు నువ్వు. కానీ చేస్తున్నా నీ మనసు ఎవరి మీద ఉండాలి, మీ పరమ పూజ్య గురుదేవుడి మీద ఉండాలి. ఆయన ఈ శరీరంలో నన్ను ఇక్కడ ఉంచాడు. ఇంతవరకు అర్థం చేసుకోండమ్మా. ఇవాళకి క్లాస్ చాలు. నిన్న చెప్పింది, ఇవాళ చెప్పింది, రేపు రేపు చెప్పినవి మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా మీకు. ఇంకేంటే మీకు ఇంత చెప్పినా మీకు ఇప్పటికే ఆసన ప్రాణాయామాల గురించి కూడా ఏమీ అర్థం అవటంలే. మరి ఆసన ప్రాణాయామాలు చేయగలిగే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోండమ్మా, చాలా మంచిది. అది చేస్తే మంచిది, చేయకపోయినా కాదండి, మేము ధ్యానం చేస్తాము, చేసుకోండి. కానీ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత రా ధ్యానము. ఏమో ఏం చేద్దాము చూద్దామమ్మా.